ఓం నమ శివాయ. హాయ్ పిల్లలు, నా వాయిస్ మీకు కొంచెం క్లారిటీ తక్కువ ఉండొచ్చు, ఎందుకంటే నాకు కొంచెం కాఫ్ అది ఉంది. ఓకే, సో ప్లీజ్ బేర్ విత్ మీ. కాబట్టి లాస్ట్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము, హనుమంతుడు సూర్యుడిని పట్టుకోవడానికి వెళ్ళడం, తర్వాత ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టడం, హనుమంతుడు ఎక్కడో పడిపోవడం, వాయుదేవుడికి కోపం వచ్చి అందరి బాడీస్లోంచి ఉన్న వాయువుని అలా ఆన్ ద స్పాట్ స్తంభింపజేసేయడం వరకు మనం విన్నాం కదా. ఇప్పుడు ఏం జరిగిందంటే, గంధర్వులు, దేవతలు, మనుషులు, రాక్షసులు, ఇల్లు వాళ్ళని లేదు, అందరూ కూడా ఒక్కసారి బ్రహ్మదేవుడి దగ్గరికి, హెడ్ మాస్టర్ గారు ఉన్నారు కదా, ఆయన దగ్గరికి పరిగెత్తారన్నమాట. వాళ్ళందరికీ గాలి ఆగిపోవడం వల్ల పొట్టలవి ఎంతెంత ఉబ్బిపోయి విపరీతమైన బాధపడిపోతూ ఉన్నారు. వాళ్ళందరూ బ్రహ్మదేవుడికి దండం పెట్టుకొని, బ్రహ్మదేవ అసలు నువ్వు ఇప్పుడున్న సిచ్యుయేషన్ని చూసే ఉంటావు, మేమందరం ఇలా వాయుదేవుడు సడన్గా ఆగిపోవటం వల్ల నీ శరణు వచ్చాము మేము, ఎలాగైనా సరే నువ్వే మమ్మల్ని కాపాడాలి అని అడిగితే, అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు అసలు ఇలా జరగడానికి ఒక కారణం ఉంది అని చెప్పి ఈ స్టోరీ మొత్తం చెప్పాడనమాట. ఇప్పుడు వరకు జరిగింది చెప్పిన తర్వాత, అసలు ఈ అవస్థలు మెయిన్గా మనకి ఇలా వాయుదేవుడి వల్ల వచ్చింది కాబట్టి వెళ్ళి ఆయన్నే మనం ప్రసన్నం చేసుకొని ఎలా అయినా సరే మళ్ళీ సిచ్యుయేషన్ నార్మల్కి వచ్చేలాగా చూద్దామని అనుకున్నారు. అనుకుంటే వాయుదేవుడు ఇందాక చూడు వాళ్ళ కొడుకుని తీసుకొని ఒక గుహలోకి వెళ్ళిపోయాడు అనుకున్నాం కదా. సో ఆ గుహ దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళారు. అక్కడ చూసేసరికి వాయుదేవుడు ఇలా ఆంజనేయ స్వామిని తన చేతుల్లో పట్టుకొని ఉన్నాడనమాట. అలా చూసేసరికి బ్రహ్మదేవుడికి చాలా జాలి అనిపించింది ఆ బుల్లి బాబుని చూసేసరికి. బ్రహ్మదేవుడిని చూడగానే వాయుదేవుడేమో ఆ బాబుని తీసుకొని, బాబుని ఎత్తుకొని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి దండం పెట్టి మంత్రపూర్వకంగా 3 సార్లు ప్రదక్షిణ చేశాడు ఆయనకి, బ్రహ్మదేవుడికి చేసి ఆయన పాదాల దగ్గర నమస్కరించాడు. అప్పుడు వాయుదేవుడిని ఇలా లేపాడు అనమాట బ్రహ్మదేవుడు. ఆ బాబుని ఇలా చేత్తో నిమిరాడు. బ్రహ్మదేవుడు అలా ముట్టుకున్నంత మాత్రం మొత్తానికి వెంటనే ఆన్ ద స్పాట్ అతను బాగైపోయాడు అనమాట. బాబు తనకున్న ఆ ప్రాబ్లమ్, అంటే ఈ వజ్రాయుధం దెబ్బ తగిలింది కదా, ఆ ప్రాబ్లం అది తీరుకొని బాబు మళ్ళీ కిలకిల్లాడడం మొదలుపెట్టాడు. దాంతో వెంటనే వాయుదేవుడు భలే సంతోషపడిపోయి తను ఆ వాయు స్తంభనం చేశాడు కదా, మళ్ళీ అలా కాకుండా నార్మల్గా వాయువు ప్రసరింపజేశాడు. దాంతో అందరూ హమ్మయ్యా అనుకున్నారనమాట. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఈ దేవతలందరితో చెప్తున్నాడు, అంటే మెయిన్గా ఎవరికి, ఇంద్రుడికి, వరుణదేవుడికి, యమధర్మరాజుకి, కుబేరుడికి, వీళ్ళకి చెప్తున్నాడు. మీకు ఈ విషయాలన్నీ తెలిసినవే అయినా కూడా నేను చెప్తున్న విషయాలు జాగ్రత్తగా వినండి. ఈ బాబు మీకు ఫ్యూచర్లో చాలా విషయాల్లో మీకు హెల్ప్ చేయగలుగుతాడు. కాబట్టి ఇప్పుడు వాయుదేవుడిని సాటిస్ఫై చేయడం కోసం ఈ బాలుడికి మీరు వరాలు ఇవ్వండి అని బ్రహ్మదేవుడు చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు అన్నాడు, ఇలా నా దీనివల్ల వజ్రాయుధం వల్ల ఇతనికి దెబ్బ తగిలింది కాబట్టి, హనువులు అంటే దవడలు అనమాట, ఆ దవడకు దెబ్బ తగిలింది కాబట్టి ఇప్పటి నుంచి ఇతను హనుమంతుడిగా పేరు తెచ్చుకుంటాడు, అందరూ ఈయన్ని హనుమంతుడు అని పిలుస్తారు. అంతేకాక మెయిన్ ఒక వరం ఇస్తున్నాను, ఏంటంటే నా వజ్రాయుధం వల్ల ఇక ముందు ఇతనికి ఎలాంటి హాని జరగదు అని వరం ఇచ్చాడు. ఇప్పుడు సూర్యదేవుడు అన్నాడు, నా తేజస్సులో 1/100th part ఇతనికి నేను ఇస్తున్నాను, అంటే ఎంత, 1% అనమాట, సూర్యుడి తేజస్సులో 1% నేను ఇస్తున్నాను. అలాగే ఇతను చదువుకోవాల్సిన వయసు వస్తుంది కదా, అన్ని రకాల చదువు అంటే ఇప్పుడులాగా ఎల్కేజీ, యూకేజీ, 1st standard మ్యాథ్స్, సైన్స్ అలాగని కాదు, అప్పుడున్న శాస్త్రాలని చదువుకోవడానికి వయసు వచ్చినప్పుడు నేను ఇతనికి అన్ని శాస్త్రాలని నేర్పిస్తాను అని చెప్పాడు. దానివల్ల ఇతనికి మంచి వాక్ పటిమ వస్తుంది. వాక్ అంటే మాట్లాడడం అనమాట. సో ఎవరితో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, అదే కదా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ప్రపంచంలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే టంగ్ అంటే, ఎందుకంటే అది ఎలా మాట్లాడుతుందో దాన్ని బట్టి మిగతా వాళ్ళతో మన రిలేషన్షిప్స్ ఉంటాయి. కాబట్టి అలాంటి వాక్పటిమ కలుగుతుంది. శాస్త్ర జ్ఞానంలో ఇతన్ని మించిన వాడు ఇంకొకడు ఉండడు, అంత బాగా నేను నేర్పిస్తానని చెప్పాడు. తర్వాత వరుణదేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఏమన్నాడంటే, నా వరుణ పాసం అని ఉంటుంది యమ పాసం లాగానే, దానివల్ల కానీ ఎలాంటి వాటర్ వల్ల కానీ ఇతనికి 200,000 సంవత్సరాల వరకు మృత్యుభయం లేకుండా నేను వరాన్ని అనుగ్రహిస్తున్నాను అన్నాడు. సో ఏదో ఫ్లడ్ వచ్చేస్తుంది, కొట్టుకెళ్ళిపోతాడు, లేదా వర్షంలో తడిచిపోయాడు, లేకపోతే వాటర్ తాగుతూ చచ్చిపోవడాలు, ఇలాంటివి ఏవి అతనికి బాధలు ఉండవు అనమాట. ఇప్పుడు యముడు అన్నాడనమాట, యమదండం ఉంటుంది కదా, ఎవరికైనా మృత్యు కలిగించేది అదే కదా. మనం ఇంతకుముందు రావణాసురుడికి యముడికి యుద్ధం అయినప్పుడు యమదండం ఉపయోగించాడు అనుకున్నాం కదా. సో ఆ యమదండం వల్ల ఇతనికి మృత్యువు కలగదు, ఇతను ఎప్పుడూ చక్కటి హెల్త్తో ఉంటాడు, యుద్ధంలో ఎప్పుడు కూడా ఇతను పడిపోవడం అనేది ఉండదు అని చెప్పాడనమాట. అందుకే మీరు చూసారంటే మనకి రామరావణ యుద్ధం జరిగిన దానిలో అందరూ పడిపోయిన స్టేజ్లో కూడా హనుమంతుడు ఏమీ అవ్వకుండా బాగా ఉన్నాడు. చూసారు కదా మీరు, తనొక్కడు సరిగ్గా ఉండడం వల్లే మీకు గుర్తుందా, విభీషణుడు హనుమంతుడు వెళ్ళి అందరినీ వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు జాంబవంతుడు అడుగుతాడు విభీషణుడికి, హనుమంతుడు అక్కడున్నాడా, తనుంటే చాలు అందరం బతికిపోతామని చెప్తాడు, గుర్తుందా. అందువల్ల అలాంటి వరం ఈయనకి ఇక్కడ ఉండడం వల్ల అక్కడ అలా ఉండగలిగాడు అనమాట. సో యుద్ధంలో ఇతనికి ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాదు అని యముడు వరం ఇచ్చాడు. కుబేరుడు కూడా ఒక వరం ఇచ్చాడు, యుద్ధంలో ఎప్పుడు కూడా నా దగ్గర ఉన్న గదా ఇతనికి ఎలాంటి ఆపద కలిగించదు అని. అలాగే శివుడు వరం ఇచ్చాడు, శివుడు తాలూకు అంశే కదా ఆంజనేయ స్వామి, అయినా శివుడు వేరు అతని అంశ వేరు కదా ఇక్కడ బయట మనం లోకల్గా చూసుకుంటే. సో శివుడు ఏమని వరం ఇచ్చాడు, నా వల్ల కానీ నా పాశుపతాస్త్రం వల్ల కానీ నా శూలం వల్ల కానీ నా ఇంకే ఆయుధాల వల్ల కూడా ఇతను ఎప్పుడూ చచ్చిపోడు అని. అది గొప్ప వరం, అది ఇప్పుడు వరకు ఇచ్చిన వరాల్లో బెస్ట్ అనమాట. శివుడు పాశుపతాస్త్రం అంటే చాలా గొప్పది, దానివల్ల కూడా ఇతనికి ఏమీ అవ్వదు అని ఇచ్చాడు. బ్రహ్మదేవుడు ఇప్పుడు వరాలు ఇచ్చాడు, బ్రహ్మదండం ఉంటుంది కదా, ఇందాక యమదండం అన్నా అలాగా బ్రహ్మదండం వల్ల ఇతను ఎప్పుడూ చచ్చిపోడు, ప్లస్ ఈయనకి ఎంతో దీర్ఘాయుష్ కలుగుతుంది అని చెప్పాడు. అయితే విశ్వకర్మ, విశ్వకర్మ అంటే దేవతలకి అవన్నీ బిల్డ్ చేసి ఇచ్చే ఇంజనీర్ అని చెప్పాను కదా, ఆయన అన్నాడనమాట, నేను ఎన్నో దివ్యాస్త్రాలు నిర్మించాను కదా, అవేవి కూడా ఇతన్ని ఎప్పుడూ చంపలేవు, ఇతను చిరంజీవి అవుతాడు అని వరాన్ని ప్రసాదించాడు. చిరంజీవి అంటే మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఎక్కువ సంవత్సరాలు కొన్ని యుగాల పాటు అలా బ్రతికే ఉంటారనమాట వాళ్ళు. సో అలా చిరంజీవి అయిపోతాడు ఆయన. ఇప్పుడు ఉన్న అస్త్రాలన్నీ విశ్వకర్మ నిర్మించినవి, ఏ అస్త్రం వల్ల అతనికి ఏం అవదంటే ఇంకెలా చచ్చిపోతాడు అదనమాట. సో ఇంతమంది ఇన్ని వరాలు ఇచ్చారు. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఈ హనుమంతుడి తండ్రితో చెప్తున్నాడు అనమాట, ఏంటంటే నీకు ఇంకేమీ నీ కొడుకు గురించి ఏం ప్రాబ్లం లేదు, శత్రువులను ఎవరినైనా సరే గడగడలాడించేస్తాడు, అలాగే తన తరపు నుండే ఫ్రెండ్స్కి ఎప్పుడు అభయాన్ని ఇస్తాడు, యుద్ధాల్లో ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు, ఇదొక్కటే కాదు తను కోరుకున్న రూపాన్ని పొందగలడు అంటే కామరూపుడు. మనం చూసాం కదా హనుమంతుడు సీతాన్వేషణలోకి వెళ్ళినప్పుడు ఎన్ని రకాల రూపాలు మార్చాడు, అలాగే ఫస్ట్ టైం రాముడిని లక్ష్మణుడిని కలిసినప్పుడు కూడా రూపం మార్చుకొని వచ్చాడు అలా. సో అలా కామరూపుడు అవుతాడు, అలాగే తను ఎలా కావాలంటే అలాగే ఎంత స్పీడ్తో కావాలంటే అంత స్పీడ్గా వెళ్ళగలడు, అంటే ఫుల్ స్పీడ్తో వెళ్ళగలడు లేదా స్లోగా వెళ్ళగలడు. వానరులందరిలోకి ఇతను చాలా గొప్పవాడు అవుతాడు, ఇతను వెళ్ళే స్పీడ్కి తిరిగి ఉండదు, అలాగే ఇతని పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్టలు ఎన్నో వేల సంవత్సరాల వరకు ఉంటాయన్నమాట. సో ఫ్యూచర్లో రాముడికి రావణుడికి యుద్ధం జరిగినప్పుడు ఇతను చేసే ఎన్నో సాహస కృత్యాలు ఉంటాయి, అవన్నీ కూడా రావణుడి చావుకి కారణమవుతాయి, అలాగే రాముడికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి అని బ్రహ్మదేవుడు వాయుదేవుడికి చెప్పాడు. చెప్పిన తర్వాత అందరూ కూడా వాయుదేవుడి దగ్గర సెండ్ ఆఫ్ అయిపోయిన తర్వాత బాయ్ చెప్పేసి అందరూ మళ్ళీ వెళ్ళిపోయారు ఎవరి ప్లేసులకు వాళ్ళు. సో ఇప్పుడు వాయుదేవుడు ఈ బాబుని తీసుకుని అంజనాదేవి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఇప్పుడు ఈ జరిగిందంతా చెప్పాడు అనమాట, వీళ్ళందరూ ఇచ్చిన వరాలు అవన్నీ ఆవిడకి డీటెయిల్డ్గా వివరించి బాబుని అప్పగించేసి వెళ్ళిపోయాడు అనమాట. అయితే ఇక్కడ చిక్కొచ్చి పడింది, బోల్డ్ వరాలు వచ్చేసి మనోడికి ఫుల్గా స్ట్రెంగ్త్ ఇంకా మరి. అలాగని ఇప్పుడు రావణాసురుడితో కంపేర్ చేయకండి మీరు, రావణాసురుడికి అలా చాలామంది రాక్షసులకి బోల్డ్ వరాలు అవన్నీ వచ్చాక వాళ్ళు రకరకాలుగా అందరినీ హెరాస్ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ ఈ బాబు కూడా చేశాడు కానీ ఒక రకమైన హెరాస్మెంట్ లాంటిదే, కానీ చిన్నపిల్లాడు. ఇప్పుడు ఇంట్లో బాగా అల్లరి చేసే పిల్లలు ఉన్నారంటే వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు కదా, పసితనం తెలియక అటుపరిగెట్టి ఇటుపరిగెట్టి అది లాగి ఇది పీకి చేస్తారు కదా, అలాంటి అల్లరి చేశాడు. ఇన్ని వరాలు ఉన్నాయి, బోల్డ్ బలం ఉంది, దాంతో ఇంకా ఋషుల ఆశ్రమాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అక్కడ ఫ్రీగా తిరగడం మొదలుపెట్టి అక్కడ వాళ్ళు యజ్ఞాలు చేసుకుంటారు కదా, అక్కడ వాళ్ళు సుక్కు స్రవం ఇవన్నీ ఉంటాయి కదా ఈ సాధనాలు ఆ యజ్ఞానికి వాడేవి, అక్కడ ఉండే పాత్రలు ఇవన్నిటిని పాడు చేసేయడం, అగ్నిహోత్రం ఆర్పేయడం, అలాగే వాళ్ళు జంక చర్మాలు అవన్నీ ఉంటాయి కదా వాటిని చింపేయడం, ఇలాంటివి అన్నమాట. అన్ని చిలిపి పనులు అనమాట ఇవన్నీ చేస్తున్నాడు. అంటే ఎవరికి హాని చేయాలని కాదు, చిన్నపిల్లాడు అవడం వల్ల అలా చేస్తాడు. ఇప్పుడు కేసరి వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, ఎన్ని రకాలుగా చెప్తున్నా కూడా మాట వెండు. అలాగే వాయుదేవుడు కూడా వచ్చి వద్దు నాన్న నువ్వు అలా చేయకూడదని చెప్పినా వినట్లేదు. అలాగా విపరీతమైన అల్లరి చేసేస్తున్నాడు. అయితే అక్కడ కొంతమంది మహర్షులకి కోపం వచ్చిందనమాట, ఎందుకంటే ఇదంతా న్యూసెన్స్ కదా, వాళ్ళు ఏదో ప్రశాంతంగా తపస్సు చేసుకోవాలనుకుంటున్నారు. కాకపోతే కోపం వచ్చినా సరే మనకి తెలిసిందే కదా ఇతను ఇవన్నీ చేయడానికి కారణం చిన్నపిల్లాడే కదా సరే అని అతనికి ఒక శాపం విధించారు. కానీ పెద్దగా ఆయనకి ఎలాంటి హాని కలగకుండా ఉండేలాంటి శాపం అనమాట. ఏంటంటే నీకు ఇన్ని వరాలు ఉండడం వల్ల, నీకు ఇంత బలం ఉండడం వల్ల నువ్వు మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నావు, సరే నీకు ఈ బలం బోల్డ్ సంవత్సరాల వరకు నీకు గుర్తురాదు, నువ్వు మర్చిపోతావు, నీకున్న శక్తి సామర్థ్యాలు నీకు గుర్తురావు, ఇది మా శాపం. కానీ మరి ఇచ్చిన ఇన్ని వరాలు ఎంతమంది ఇచ్చారు, అది అందరి మంచి కోసం ఇచ్చిన వరాలు కదా, లోకం కోసం ఇచ్చిన వరాలు, అందులో హనుమంతుడికి వచ్చింది ఏముంది, ఏమీ లేదు. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే, ఫ్యూచర్లో ఎప్పుడైనా నీ బలపరాక్రమాలు ఏంటి, నీ పేరు ప్రఖ్యాతులు ఏంటి అని ఎవరైనా నీకు గుర్తు తెస్తేనే నీకు గుర్తొస్తాయి, అంతవరకు గుర్తురావు అని. అంటే దాని అర్థం ఏంటి, ఎప్పుడు లోకానికి ఆ బలం అవసరమవుతుందో అప్పుడే దాన్ని ప్రయోగించాలి, లేకపోతే బలం అనేది ఇలా వేస్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. అందుకు అలా చెప్పించారు వాళ్ళు. ఇది జరిగిపోయిన తర్వాత తను మొత్తం మర్చిపోయాడు. మళ్ళీ ఈ ఆశ్రమాలన్నిటి దగ్గర చాలా వినయంగా భక్తిగా అందరితో చాలా పద్ధతిగా బిహేవ్ చేస్తూ ఉంటున్నాడంట హనుమంతుడు. ఇలాగా జరుగుతుండగా అక్కడ వృక్షరజసుడు అని ఒక ఆయన, ఈ వానరులందరికీ రాజు, అతనే వాలి సుగ్రీవులకి తండ్రి అనమాట వృక్షరజసుడు. మనం ఇది ఇంతకుముందు కిష్కింద కాండలో కూడా చెప్పుకున్నాం. సో ఆయన ఈ వానరుల్ని ఎన్నాళ్ళలో పాలించిన తర్వాత ముసలైపోయాక చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పిల్లలు ఉన్నారు కదా వాలి సుగ్రీవుడు, సో వాలి పెద్దవాడు, అప్పుడు వరకు అతను యువరాజుగా ఉన్నాడు. వృక్షరజసుడు రాజు అయితే వాలి యువరాజు, సో ఇప్పుడు వాలిని రాజుగా చేశారు. వాలి తమ్ముడు సుగ్రీవుడు ఉన్నాడు కాబట్టి సుగ్రీవుడిని యువరాజుగా చేశారు. అయితే ఈ సుగ్రీవుడు హనుమంతుడు కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, సో చాలా హ్యాపీగా వీళ్ళందరూ ఉండేవారు. అయితే ఇప్పుడు వాలికి సుగ్రీవుకి గొడవ వచ్చినప్పుడు ఈ శాపాలు, అతనికి ముందున్న వరాలు ఇవన్నీ సుగ్రీవుడికి తెలియవు. తెలియకపోవడం వల్ల తెలిసుంటే గుర్తు చేసి అప్పుడే హెల్ప్ తీసుకొని వాలిని చంపించేసేవాడు, కానీ సుగ్రీవుడికి తెలియదు. ఎందుకు, ఇప్పుడు జరిగినప్పుడు సుగ్రీవుడు చిన్నపిల్లాడే కదా, సో తనకు తెలియదు. ఆంజనేయ స్వామికి ఏమో తనకు అంత బలం ఉందని తనకు తెలియదు. ఈ రకంగా వాళ్ళిద్దరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ ఋషిముఖ పర్వతం దగ్గర అలా ఉన్నారు తప్ప వాళ్ళని ఎదిరించలేకపోయారు. ఇప్పుడు ఏంటంటే సూర్యభగవానుడు తనకి తగిన వయసు వచ్చాక అన్నీ నేర్పిస్తానన్నాడు కదా, సో ఆ రకంగా సూర్యుడి దగ్గర ఈయన అన్నీ నేర్చుకున్నాడు. మరి సూర్యుడు ఒక చోట, ఇప్పుడు మీకు స్కూల్లో టీచర్ మీ క్లాస్ రూమ్లోకి వచ్చి ఒక గంట సేపు కూర్చొని మీకు అన్నీ చెప్పినట్టు సూర్యుడు అలా ఆగి చెప్పడానికి కుదరదు కదా. సూర్యుడు అలా తిరుగుతూనే ఉండాలి, 24 అవర్స్ తిరగాలి. అంటే మనకు నైట్ అయినా అమెరికాలో పగలవుతుంది కాబట్టి రెండు చోట్ల తిరుగుతూనే ఉండాలి. మరి ఎలా నేర్చుకుంటాడు హనుమంతుడు? అందుకు సూర్యుడికి అభిముఖంగా నుండి అలా తిరుగుతూ, అంటే అంత పెద్దగా అయ్యి అతను తిరుగుతూ ఉంటే అతనితో పాటు ఈయన ఇలా తిరిగి నేర్చుకున్నాడు అనమాట. వ్యాకరణ శాస్త్రాలు అన్నీ నేర్చుకున్నాడు, పైగా కరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతూ, ఇప్పుడు రాముడు ఎలా అడుగుతాడో అలాగనమాట, మంచి విషయాలన్నీ అడుగుతూ అన్నీ చక్కగా నేర్చుకున్నాడు. సో మహావ్యాకరణ గ్రంథాన్ని పట్టుకొని దాన్ని చదువుతూ కంఠస్థం చేస్తూ పొద్దున్నుంచి రాత్రి వరకు సూర్యభగవానుడు వెనక తిరుగుతూ నేర్చుకున్నాడు ఆ మొత్తాన్ని. అలాగే సంగీతం అలాంటి మిగతా శాస్త్రాలు నేర్చుకున్నాడు, ఛందశాస్త్రం నేర్చుకున్నాడు. అన్నిట్లోని కూడా టాపర్ అనమాట, టాపర్ అంటే క్లాస్లో ఫస్ట్ వచ్చిందని కాదు, అంత నాలెడ్జ్ ఉంది. ఎవరు తనతో సాటి రాగలిగిన వాళ్ళు ఎవరూ లేరనమాట. అలాగే తపస్సు చేసుకునే విధానాలు, అన్ని రకాల విద్యలు అన్నీ నేర్చుకున్నాడు. నవవ్యాకరణ సిద్ధాంతాన్ని పూర్తిగా తన కంట్రోల్లో పెట్టుకున్నాడు, అందుకే ఆయన్ని నవవ్యాకరణ పండితుడు అంటారు, అంత నాలెడ్జ్ ఉంది ఆయనకి. సో ఇప్పుడు అగస్త్య మహర్షి రాముడికి చెప్తున్నాడు అనమాట, చూడు ఫ్యూచర్లో నీ అనుగ్రహం వల్లే ఇతను రాబోయే కల్పంలో బ్రహ్మ అవుతాడు అని చెప్పారు. సో భవిష్యత్ బ్రహ్మ అంటారు ఆంజనేయ స్వామిని, అందుకని తర్వాత ఇప్పుడు బ్రహ్మ అనేవాడు పర్మనెంట్గా ఉండరు కదా, ఒక కల్పం అయిపోయాక ఇప్పుడున్న బ్రహ్మ పడిపోతాడు, ఇంకొకళ్ళు బ్రహ్మ అవుతారు. సో ఫ్యూచర్లో ఆంజనేయ స్వామి బ్రహ్మ అవుతాడనమాట. కాబట్టి రామ, ఇదిగో ఈ మారుతి, అలాగే సుగ్రీవుడు, మహేంద్రుడు, ద్వివిధుడు, నీలుడు, తారుడు, అంగదుడు, నలుడు, వీళ్ళందరూ కూడా నువ్వు చేసే యుద్ధంలో, రావణాసుడితో చేసే యుద్ధంలో హెల్ప్ చేయడం కోసం దైవాంశాలతో పుట్టారు వీళ్ళందరూ. సో నువ్వు అడిగిన క్వశ్చన్స్ అన్నింటికీ నేను ఆన్సర్ ఇచ్చేశాను అని చెప్పారు అగస్త్య మహర్షి. చెప్పాక అప్పుడు అగస్త్య మహర్షి అన్నారు, సరే నేను చెప్పే విషయాలన్నీ నువ్వు జాగ్రత్తగా విన్నావు, నిన్ను కలిసిన భాగ్యం మాకు దక్కింది, ఇలా మంచి కాన్వర్సేషన్ మనకు జరిగింది, ఓకే మేము ఇంక వెళ్ళి వస్తాము అని చెప్పారు. చెప్తే అప్పుడు రాముడు నమస్కరించి చెప్పాడు, మహర్షి నాకు ఇప్పుడే మనస్సులో ఒక కోరిక కలిగింది, అది మీకు చెప్తాను. ఏంటంటే నేను అడవి నుంచి వచ్చేసిన తర్వాత యజ్ఞాలు ఏమీ చెయ్యలేదు కాబట్టి ఇప్పుడు చెయ్యాలనుకుంటున్నాను, మీ అనుగ్రహం ఉంటే మీ హెల్ప్తో చెయ్యాలనుకుంటున్నాను, కాబట్టి నా యజ్ఞానికి సంబంధించినవన్నీ మీరు సూపర్వైజ్ చేసి దగ్గరుండి చేయిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అని అన్నాడనమాట. కాబట్టి నేను యజ్ఞం స్టార్ట్ చేసే టైంకి మీరందరూ కూడా రావాలని నా ప్రార్థన అని చెప్తే, వాళ్ళందరూ అగస్త్యుడు మిగతా చాలామంది మహర్షులు వచ్చారు కదా, వాళ్ళందరూ ఓకే తథాస్తు అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. ఇప్పుడు రాముడు చక్కగా రాజ్యపాలన చేసుకుంటున్నాడు సీతతోని, అలాగే తన బ్రదర్స్తోని సంతోషంగా హ్యాపీగా ఉన్నాడు. అయితే ఒకరోజు మధ్యాహ్నం పూట తన బ్రదర్స్తో కూర్చొని ఉంటే ఆకాశం నుంచి పుష్పక విమానం తాలూకా అధిష్టాన దేవత నుంచి మాటలు వినిపించాయన్నమాట. అంటే పుష్పక విమానం ఉంది కదా, కుబేరుడి దగ్గర పంపించేసాడు, గుర్తుంది కదా మీకు, తన అయోధ్యకు చేరిపోయాక. అయితే దానికి ఒక అధిష్టాన దేవత ఉంటుందన్నమాట. సో ఆ అధిష్టాన దేవత మాట్లాడుతుంది, శ్రీరామచంద్ర ఒక్కసారి నా వైపు చూడు, నా మీద కృప చూపించు, నువ్వు, నేను కుబేరుడు భవనం నుంచి వస్తున్నాను, నా పేరు పుష్పకం, నేను పుష్పక విమానానికి అధిష్టాన దేవతను, ఇది వరకు నీ ఆజ్ఞను అనుసరించి నేను కుబేరుడి దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోయాను ఆయన భవనం దగ్గరికి. అయితే ఆయన నాతో ఏమన్నాడంటే, మహాత్ముడైన శ్రీరాముడు యుద్ధంలో రావణాసుడిని ఓడించేశాడు, కాబట్టి వాస్తవంగా ఆ స్వామే నీకు ఇక ముందు యజమాని అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు రావణాసురుడు కుబేరుడిని ఓడించి పట్టుకెళ్ళిపోయాడు కదా, యాక్చువల్గా పుష్పక విమానం బ్రహ్మ కుబేరుడికి ఇచ్చాడు, అయితే కుబేరుడి నుంచి యుద్ధం చేసి గెలుచుకొని ఆ పుష్పక విమానాన్ని తీసుకొని లంకకి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు రావణాసురుడిని శ్రీరాముడు చంపాడు కాబట్టి అది ఇప్పుడు నెక్స్ట్గా ఈయనకే కదా వస్తుంది. అయితే కానీ రాముడు చాలా జెన్యున్గా ఆలోచించి, పాపం కుబేరుడిది కదా రావణాసుడు తీసుకున్నాడు కదా, అదే రాముడికి రావణాసుడికి ఉన్న తేడా, నేనే తీసేసుకుందాం, నేనే వాడేసుకుందాం అనుకోలేదు ఆయన, పాపం దీని యజమాని కుబేరుడు కదా అని జెన్యున్గా అక్కడికి పంపించేశాడు. అయితే ఆయన మాత్రం తిరిగి దాన్ని మళ్ళీ రాముడి దగ్గర పంపించాడు. కాబట్టి ఇప్పుడు కుబేరుడు పుష్పకంతో చెప్తున్నాడు అనమాట, అసలు రావణాసుడు మొత్తం ఫ్యామిలీ అందరితో కూడా సపరివారంగా చచ్చిపోయారు, నాకు యాక్చువల్గా చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే మరి కుబేరుడికి ఎన్నో కష్టాలు కలిగించాడు కదా ఆయన, కాబట్టి ఇప్పుడు నువ్వు రాముడి దగ్గర ఉండడమే కరెక్ట్, ఇది నా ఆజ్ఞ, కాబట్టి రాముడు లోకమంతా సంచరించడానికి దానికి అన్ని రకాలుగా నువ్వు వెళ్ళి ఆయన వాహనంగా ఉండడం నా కోరిక, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళిపో అని చెప్పాడు అనమాట. సో ఇప్పుడు పుష్పకం చెప్తుంది, నేను మహాత్ముడైన కుబేరుడి శాసనాన్ని అనుసరించి మళ్ళీ నీ దగ్గరికి వచ్చాను, నువ్వేమాత్రం మొహమాటం పెట్టుకోకుండా నన్ను యాక్సెప్ట్ చేయి అని చెప్పాడు అనమాట. ఇంకోటి ఏంటంటే కుబేరుడు నన్ను ఇంకోటి కూడా ఆర్డర్ చేశాడు, నేను మిగతా ప్రాణులు ఎవ్వరికీ కనిపించను, నీ ఆజ్ఞను శిరసావహిస్తూ ఉంటాను, అన్ని లోకాల్లో నిన్ను తిప్పుతూ ఉంటాను అని చెప్తే, అప్పుడు రాముడు చూసి ఓకే కుబేరుడు నా దగ్గరికి పంపించాడు కాబట్టి అలా అయితే ఓకే నీకు వెల్కమ్, నువ్వు కుబేరుడు అనుమతితోనే వచ్చావు కాబట్టి నిన్ను స్వీకరించడం తప్పు కాదు కాబట్టి నేను తీసుకుంటున్నాను అని చెప్పి తీసుకొని దాన్ని చక్కగా పువ్వులతోని ధూపదీప నైవేద్యాలతో చక్కగా పూజించారు. ముందు పూజించిన తర్వాత ఇప్పుడు పుష్పకంతో చెప్తున్నాడు, నువ్వు ప్రస్తుతానికి వెళ్ళిపో, నేను స్మరించినప్పుడు మాత్రం ఇక్కడికి రా చాలు, నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి తిరుగు నీకు నచ్చినట్టుగా, అంటే ఇలాగ అయోధ్యలోనే కూర్చోవాలి, ఎప్పుడు ఎక్కడికి వెళ్తాం అంటాడో స్వామి అంతవరకు ఇలా వెయిట్ చేయాలనుకోకు, నువ్వు ఫ్రీగా నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి తిరుగు, నేను పిలిచినప్పుడు వద్దు కానీ అని చెప్పాడనమాట. వెంటనే పుష్పకం బయలుదేరి వెళ్ళిపోయింది. మళ్ళీ అప్పటికి
రాముడు రాజ్యపాలన మొదలుపెట్టి 1 మంత్ అయిందన్నమాట. అప్పటికి ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు భరతుడు అంటున్నాడు, అన్న నువ్వు 1 మంత్ అయింది స్టార్ట్ చేసి, నీ రాజ్యం పాలించడం మొదలుపెట్టి అసలు అందరు ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషిస్తున్నారు. ఏదో నీ దయ వల్ల ఇలా మనుష్యులు కాకుండా మిగిలిన ప్రాణులు మాట్లాడినవి కూడా వినగలుగుతున్నాం మేము, లేకపోతే ఇప్పుడు పుష్పకం వచ్చి మాట్లాడడం ఏంటి, ఇవన్నీ మాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. ప్లస్ అందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం అన్న, నీ కంట్రోల్లో, నీ రాజ్యపాలనలో అని చెప్తే రాముడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడనమాట. తర్వాత తన అంతఃపురంలోకి ప్రవేశించాడు. అక్కడ ఒక ఉద్యానవనం ఉంది. ఆ ఉద్యానవనంలో చక్కగా సీతాదేవితో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. సో రామచంద్ర ప్రభు ఉదయాన్నే చక్కగా తన ఆఫీస్ డ్యూటీస్ అన్నీ చూసుకునేవాడు అనమాట. రాజు చేయాల్సిన పనులు ఉంటాయి కదా, ఉదయాన్నే వాళ్ళ సభలో అన్నీ మాట్లాడడం చేయడం, అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అవన్నీ చేసుకునేవాడు. మధ్యాహ్నం అంతఃపురానికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకునేవాడు. అలాగే సీతాదేవి కూడా చక్కగా దేవుడి కార్యాలన్నీ చక్కగా చేస్తూ అత్తలందరికీ సంతోషపెట్టే రకంగా సేవలు చేస్తూ చాలా బాగా గడుపుతుంది. సో మనం చూస్తాం కదా సినిమాల్లో ద ఎండ్ అని చూస్తాం, అంటే ఇక్కడ నుంచి వాళ్ళు హ్యాపీగా ఉన్నారని, అలా ఉందన్నమాట ఇప్పుడు వాళ్ళ సిచ్యుయేషన్. కానీ ఎక్కడితో అయిపోతే రాముడు ఎందుకు అంటాం మనం, సీత కష్టాలు ఇవన్నీ మాట్లాడతాం కదా జనరల్గా, సీతకున్న కష్టాలు ఎవరూ పడలేదు ఇవన్నీ, ఆ టైం మళ్ళీ ఇప్పుడు వచ్చిందనమాట. సో సీతాదేవి ఒకసారి రాముడి దగ్గరికి వస్తే అప్పుడు తాను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుసుకున్నాడు రాముడు. తెలుసుకొని సరే మనకి త్వరలో పిల్లలు పుట్టబోతున్నారు కాబట్టి నువ్వేం కోరుకుంటున్నావు, నీకోసం నేను ఏం చేయాలి అని అడిగాడు. అడిగితే అప్పుడు ఆవిడ నవ్వుతూ, ఇప్పుడు సీతాదేవి మామూలుగా అయితే ఏం చేస్తాం, నాకు అలా వచ్చి పట్టు చీర నచ్చింది, ఈ నగలు నచ్చాయి, పద కళాంజలి షోరూమ్కి వెళ్దాము షాపింగ్ చేద్దాం అంటారు కదా. సీతాదేవి విచిత్రమైన కోరిక కోరింది, ఏంటంటే నాకు తపోవనాలు దర్శించాలని ఉంది అని అడిగింది. మరి 14 సంవత్సరాలు ఈ తపస్సు, అంటే 1 సంవత్సరం లంకలో గడిపిన, మిగిలిన 13 సంవత్సరాలు తను తపోవనాల్లోనే కదా గడిపింది, మునుల దగ్గర మునిపత్నుల దగ్గర అక్కడే కదా. అయినా కూడా ఒక్కసారి నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, గంగా తీరంలో నివసించేవారు చక్కగా ఋషీశ్వరులు బోల్డ్ మంది ఉంటారు కదా, వాళ్ళని వెళ్ళి ఒకసారి కలిసి వద్దామని నాకు ఉంది, ఒక్కరోజు జస్ట్ వెళ్ళి అక్కడ ఉండి చూసుకొని వచ్చేస్తాను అని అడిగిందనమాట. పాపం చాలా మంచి కోరిక కదా. రాముడు వెంటనే ఓకే అని చెప్పాడు. సరే నువ్వు ప్రశాంతంగా ఉండు, రేపే నిన్ను పంపిస్తాను తపోవనాలకి అని చెప్పాడు. అయిపోయిన తర్వాత సీతాదేవి దగ్గర నుంచి మళ్ళీ తన మిగిలిన ఫ్రెండ్స్ని వాళ్ళని కలవడానికి మళ్ళీ బయటకు వచ్చాడనమాట. అంటే అంతఃపురం లోపల కదా ఉంటారు, మనం ఫస్ట్లో చెప్పుకున్నాం గుర్తుందా, అయోధ్యకాండలో రకరకాల కక్ష్యలు ఉంటాయి, ఒక్కొక్క కక్ష దాటి లోపల లోపలికి వెళ్తుంటే వాళ్ళ ఇంటర్నల్ది, అది దాటి ఇప్పుడు ఇలా మధ్య కక్ష్యలోకి వచ్చాడు మిగిలిన వాళ్ళందరినీ కలవడానికి. ఇప్పుడు నేను ద ఎండ్ కాదు సీతాదేవి కష్టాలు అని అన్నాను కదా, సో ఆ కష్టాలు ఏంటి, ఇప్పుడు అంతా హ్యాపీగానే ఉంది రాజ్యంలో ఉంది, ఏం ప్రాబ్లం వచ్చిందో రేపు తెలుసుకుందాం. సరేనా, బాయ్ పిల్లలు.